சதாசிவசமாரம்பாம் சங்கராச்சாரியமத்யமாம் அஸ்மதாச்சாரியபர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஓம்.
தைத்திரியோபனிஷத்துக்கு உபத்காதம் சூஸ்துனாம். ஒக வ்யக்தி சுக இச்ச நுண்டி மோக்ஷ இச்சகு, மோக்ஷ இச்ச நுண்டி சாஸ்திர இச்ச, சாஸ்திர இச்சையே குரு இச்சகா மாறி, ஆ குரு இச்சையே ஸ்ரவண இச்சகா மாறாலி. இச்ச அண்டே கோரிக்க. சுகம் காவாலனி கோருக்குண்டே வ்யக்தி ஆ சுகமே மோக்ஷமோ அனி தெரியாது. மோக்ஷமே சுகம். மோக்ஷம் காக்குண்டா வேறே சுகம் பிரபஞ்சம்லோ லேது. கனுக்க நேனு சுகம் கோருக்குண்டுன்னானு அண்டே நாக்கு தெரியக்குண்டானே நேனு மோக்ஷம் கோருக்குண்டுன்னானு அனி அர்த்தம். ஆ மோக்ஷம் கோருக்குனே வ்யக்தி ஈ மோக்ஷம் அனேட்டுவண்டிது ஆத்ம ஜானம் வலன மாத்திரமே லபிஸ்துந்தி அனே விஷயம் தெலுசுகோவாலி. மோக்ஷம் அண்டே மரேமீ லேது, ஆத்ம ஜானம் பொந்தடமே மோக்ஷம். ஆத்ம ஜானம் பொந்தாலி அண்டே அது சாஸ்திர பிரமாணம் வல்லனே நேனு பொந்தகலுகுதானு அனி தெலுசுகோவாலி. ஒக குருவு ద్వారా தெலுசுகோவாலி, இலாகே வினி தெலுசுகோவாலி. தனக்கு தானுகா அட்லா இன்ட்யூஷன் லாகா ராது. நித்ரலோ கலலோ வச்சி இவன்னி ஏன் செப்பது. ஏதோ ஒரு உபன்யாசம்லோ குருவுகாரி முகங்க வாரு செப்பேட்டப்படு வின்ட்டு ஓஹோ நேனு சுகம் கோருக்குண்டுனானு கதா இதே காபோலு மோக்ஷம் அனி செப்பாரு ஆ உபன்யாசகுலு. மோக்ஷம் அனேட்டுவண்டிது ஆத்ம ஜானமே அனி செப்பாரு மல்லி. ஆ ஆத்ம ஜானம் அனேது சாஸ்திரம் ద్వారా மாத்திரமே லபிஸ்துந்தி அனி தெலுசுகுனி ஆ சாஸ்திரமே மீத கோரிக்க கலிகினப்புடு ஈ சாஸ்திரம் அந்த தேலிக்கா அர்த்தமையேது காது, சாலா கஷ்டமைனட்டுவண்டிது. கனுக ஒரு குருமுகங்கானே மனம் தெலுசுகோகலகம். கனுக ஆ குரு மீத மனக்கு கோரிக்க காவாலி, குருவுகாரி தகரிக்கு வெள்ளாலி அனே கோரிக்க காவாலி, குருவுனு சமீபించాలి. எவரைதே ஈ ஒக்க சாஸ்திரான்னி போதிஸ்துன்னாரோ மோக்ஷ பிராப்தி கோசம், மனக்கு மோக்ஷம் இவ்வாலி அனேட்டுவண்டி உத்தேசంతో ஏ குருவைதே ஈ சாஸ்திரான்னி போதிஸ்துன்னாரோ அட்டுவண்டி குருவு தகரிக்கு வெள்ளாலி அனே கோரிக்க காவாலி. வெள்ளின தர்வாத தேனிக்கு வெள்ளாலி, நேனு ஏன் செய்யாலி அக்கடிக்கு வெள்ளி அண்டே ஸ்ரவண இச்சா அன்னார். சாஸ்திரான்னி க்ஷுண்ணங்கா வினாலனே கோரிக்க கலகாலி. சாஸ்திரம் க்ஷுண்ணங்கா வினாலி அனேட்டுவண்டி ஜிக்னாச காவாலி மனுஷிலோ. ஜ்ஞாத்தும் இச்சா ஜிக்னாச அன்னார். தெலுசுகோவாலனேட்டுவண்டி தீவிரமைன ஆகாங்க்ஷ காவாலி மனுஷிலோ. ஆகாங்க்ஷ உன்ன வ்யக்தி ஸ்ரத்தகா சாஸ்திரான்னி சதுவுதாடு, அதிக காலம் చదువుతాడు. ఉత్తమమైనటువంటి గురువు దగ్గర ఎవరైతే శాస్త్రాన్ని క్షుణ్ణంగా చదివి ఉన్నారో, చదివేవటమే కాకుండా ఎవరైతే ఆ శాస్త్రాన్ని పద్ధతిగా ప్రక్రియలతో సక్రమంగా బోధించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నాడో అటువంటి గురువు దగ్గర మాత్రమే చదవాలి, శ్రవణం చేయాలి. అలా చేసిన సమయంలో మనకు శాస్త్రం చెప్పేటప్పుడు అనేక రకాలైనటువంటి విషయాలు చెప్తుంది శాస్త్రం. ఈ శ్రవణం చేసేటప్పుడు అనేక సందేహాలు వస్తాయి మనకు. ఇంతవరకు రెండుసార్లు చెప్పాను, ఇప్పుడు అక్కడి నుంచి చెప్పాలి. శ్రవణమే కాదు మననం కూడా చెయ్యాలి, మననమే కాదు నిధిధ్యాసనం కూడా చెయ్యాలి ఆత్మజ్ఞానం పొందాలి అంటే. శ్రవణం వరకు చెప్పి మననం దగ్గర మొదలుపెట్టాను. మననం అంటే ఏమిటి? సందేహాలు అనేకంగా వస్తాయి, అజ్ఞాన నివృత్తి కోసం శ్రవణం. మనలో ఆత్మజ్ఞానం పోవాలి అంటే వినాలి. వినేటప్పుడు ఈ శాస్త్రాన్ని రకరకాలుగా చెప్తున్నారు అనేక మతాల వాళ్ళు. అంటే హిందూ ధర్మంలోనే అనేక రకాలు, ద్వైతం, విశిష్టాద్వైతం, అద్వైతం, ఎవరు కరెక్ట్? ఇదే ఉపనిషత్తు మంత్రాలు విశిష్టాద్వైతం వాళ్ళు చెప్తారు. ఏం చెప్తారు? నేను వేరు, ఆ భగవంతుడు వేరు, నేను ఆయన భాగం, ఆయనలో ఒక భాగాన్ని, మోక్షం అంటే వైకుంఠానికి వెళ్ళడం, చనిపోయిన తర్వాత వ్యక్తి వైకుంఠానికి వెళతాడు అని చెప్తారు వాళ్ళు విశిష్టాద్వైతి. బ్రతికి ఉండంగా మోక్షం అనేది ఎవ్వరూ ఒప్పుకోరు, ఒక్క వేదాంతి, అద్వైత వేదాంతి తప్ప. వల్లభాచార్యుడు మతమైనటువంటి ద్వైత మతం కూడా ఆ దేవుడు వేరు, నేను వేరు, జీవాత్మ వేరు, పరమాత్మ వేరు, ఈ జీవాత్ముడు ఎన్నటికీ పరమాత్ముడు కాలేడు, కనుక భక్తితో ఆయన్ని పూజిస్తూ ఉండడమే జీవితాంతం. జీవన్ముక్తి అనేటువంటిది లేదండి. జీవన్ముక్తి అంటే ఏమిటి? బ్రతికి ఉండగా ముక్తి రావడం అనేటువంటిది లేనే లేదు వాళ్ళ ప్రకారం. ఇప్పుడు ఎవరు కరెక్ట్? ద్వైతం వాళ్ళు చెప్పేది కరెక్టా? ద్వైత సిద్ధాంతం కరెక్టా? వాళ్ళు చెప్పేది సరి అయినదా? విశిష్టాద్వైతం రామానుజుల వారు చెప్పేది సరి అయినదా? ద్వైత సిద్ధాంతం వల్లభాచార్య మధ్వాచార్యులు వీళ్ళందరూ చెప్పే ద్వైతం సరి అయినదా? ఇప్పటికీ ఉన్నారండి, మద్రాసులోనే ఉన్నారు. ద్వైతాన్ని బోధించేవాళ్ళు ఉన్నారు, విశిష్టాద్వైతాన్ని బోధించేవాళ్ళు ఉన్నారు, అద్వైతాన్ని బోధించేవాళ్ళు ఉన్నారు. ఈ ముగ్గురులో ఎవరు సరి అయింది? ద్వైతం రైటా, అద్వైతమా, విశిష్టాద్వైతం? అంటే వచ్చింది కదా సంశయం. వాళ్ళు సన్యాసులే, వాళ్ళు పండితులే, వాళ్ళు వ్యాకరణం చదివారు, వాళ్ళు క్షుణ్ణంగా వాళ్ళకి మంత్రాలు తెలుసు. ఇక్కడ ఎలా చెప్తామో అక్కడ కూడా అలాగే చెప్తారు, ఏం మార్పు ఉండదు. కానీ విషయంలో తాత్పర్యం, చివర తెలుసుకోబోయే విషయంలో మార్పు ఉంటుంది. ఇలా సందేహం వచ్చినప్పుడు ఏం చేయాలి? సందేహ నివృత్త్యర్థం మననం చేయాలి, బాగా ఆలోచించాలన్నమాట. అత్యంతమైనటువంటి శ్రవణం చేసిన విషయాన్ని కూలంకషంగా ఆలోచించాలి. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. విశిష్టాద్వైతి ఎందుకు చెప్తున్నానంటే, వారు తెలుగువారు. ఒక విశిష్టాద్వైతి రామరాయ కవి అని మా ఊరు ప్రక్కనే నరసరావుపేట పక్కన పమిడిపాడు అగ్రహారం వారిది, ఒక 100 సంవత్సరాల క్రిందట పుట్టారు విశిష్టాద్వైతి. ఆయన ఆచారపరుడు, అత్యంత మేధావి, శాస్త్రమంతా క్షుణ్ణంగా చదివి అంతటి జ్ఞానాన్ని సంపాదించారు ఆయన. అనుష్ఠానం విశిష్టాద్వైతి అన్నమాట. అటువంటి రామరాయ కవి చదివిన తర్వాత శాస్త్రం అంతా కూడా ఆయనకి ఇంకా ఏమిటో తెలుసుకోలేదు నేను అనే విషయం ఆయనకు మనసులో వస్తూ ఉండేది అప్పుడప్పుడు. ఆయన ఎవరికి చెప్పేవారు కాదు బయట. అటువంటి రామరాయ కవి ఒకరోజు రైల్లో ప్రయాణిస్తుండగా ఇంకొక పక్కన ఉన్న వ్యక్తి ఒక పుస్తకం చదువుతున్నాడు. ఆ పుస్తకం పేరు పంచదశి, విద్యారణ్యుల వారు రాసిన పంచదశి అనే పుస్తకం. ఆ పుస్తకం చూసి నేను చదివిస్తానండి అని చెప్పి ఆ ప్రయాణం చేస్తున్నంతసేపు చూశాడు ఆ పుస్తకం. పండితుడు కదా, అలా తిరగేస్తూ ఉన్నాడు పుస్తకం అంతా. పుస్తకం చదవంగానే ఆయనకు అనేకమైన సందేహాలన్నీ పోయినాయి. ఇంతకాలంగా నేను చేస్తున్న అనుష్ఠానం, నేను రాసిన పుస్తకాలు, నేను చేసినటువంటి విశిష్టాద్వైత ప్రచారం, ఇదంతా దీని మీద ఉన్నటువంటి సందేహాలన్నీ ఆయనకు పోయి అసలు ఉన్నది అద్వైతం అని తెలుసుకున్నాడు. ఎన్ని సందేహాలు ఉన్నాయో అవన్నీ పోయినాయి. వారిని అడిగారు, ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుందండి, నాకు ఒక పుస్తకం కావాలి ఇది అన్నాడు. నాలో ఉన్న అనేక సందేహాలన్నీ పోయినాయి, సమాధానం దొరికింది నాకు అని చెప్పి అడిగితే ఈ పుస్తకం మీరే ఉంచుకోండి అన్నాడు ఆ వ్యక్తి. నా దగ్గర ఇంకొక పుస్తకం ఉంది, మీరే ఉంచుకోండి ఆ పుస్తకం అన్నాడు. ఆ పుస్తకం తీసుకున్నారు రామరాయ కవి. అది చదివిన తర్వాత ఆయన పూర్తిగా అద్వైతిగా మారిపోయినాడు. అద్వైతిగా మారిపోయి శంకరుల భగవద్గీత భాష్యానికి వ్యాఖ్యానం రాశాడు. ఆదిశంకరాచార్యుల వారు చెప్పిన అద్వైతమే పరమసత్యం అన్నారు. ఆదిశంకరాచార్యుల వారికి ముందే అద్వైతం ఉన్నది, అద్వైతమే సిద్ధాంతం ఉన్నది. ఆదిశంకరాచార్యుల వారు పునఃప్రతిష్టాపనం చేశారు అద్వైతాన్ని. వారు చెప్పింది పరమసత్యం అని చెప్పి వారు చెప్పిన ప్రతి పదానికి వారు వ్యాఖ్యానం రాసి, అదేవిధంగా రామానుజుల వారు చెప్పినటువంటి దాన్ని భేదిస్తూ ఇది తప్పు ఇది కాదు వారు ఇక్కడ విభేదిస్తున్నారు అని చెప్పి వారిద్దరిని పోల్చి రాశాడు ఆయన పుస్తకం. భాష్యార్కర దీపిక అని పేరు ఆ పుస్తకమే. అవుట్ ఆఫ్ ప్రింట్ భాష్యార్క దీపిక ఆ పుస్తకానికి పేరు. భగవద్గీత మొత్తానికి శంకర భాష్యానికి ఇద్దరే ఇద్దరు వ్యాఖ్యానం చేశారు, ఆనందగిరి అండ్ తర్వాత రామరాయ కవి. మరెవ్వరూ వ్యాఖ్యానం చేయలేదు, అందరూ వారి సొంత వ్యాఖ్యానాలు రాసుకున్నారు భగవద్గీత మీద. కానీ శంకరాచార్యుల వారు రాసిన దాని మీద ఎవరు వ్యాఖ్యానం చేయలేదు. వీరు రాసినటువంటి ఆ భాష్యార్క దీపిక అమోఘం, అద్భుతం. సరళమైనటువంటి సంస్కృతంలో ఎంత చక్కగా రాశారంటే అది చదువుతూ ఉంటే పుస్తకం ముయ్యాలనిపించదు, అంత బాగా రాశారు సంస్కృతంలో. అక్కడ రామానుజులని చెప్పారు, శంకరాచార్యులు వేరేని చెప్పారని చెప్పి కంపారిటివ్ అండ్ కాంట్రాస్ట్ స్టడీ అంటారు, విశ్లేషణ చేస్తూ రాశారు. విశిష్టాద్వైతంలో అద్వైత అయిపోయినాడు ఆయన. ఆయన్ని విశిష్టాద్వైతం వాళ్ళందరూ వెలివేశారు కూడా, ఇంకా మీరు మా మతంలో ఉండద్దు అని చెప్పి. మీరు ఉండమన్నా ఉండద్దన్నా సత్యాన్ని, సత్యాన్ని నేను తెలుసుకున్నానని చెప్పి ఆయన ఆనందంగా ఇంకొక పుస్తకం రాశారు. ఏమిటి ఆ పుస్తకం అంటే శంకరాశంకరం అన్నారు, శంకరాశంకర ద్వైతం అన్నారు, శంకరాశంకరం అన్నారు, శంకరాశంకర భాష్యం అని చెప్పి ఒక పుస్తకం రాశారు. అనుకోకుండా ఆ పుస్తకం నాకు దొరకడం, ఆ పుస్తకం నేను చదవడం జరుగుతున్నది. అది చాలా అద్భుతం, అంత లాజిక్ అన్నమాట. అటువంటి కష్టమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి శాస్త్రం చదివేటప్పుడు. ఆయన తెలుగువాడు, ఆయనకి ఇప్పుడు అపరశంకరు అని పేరు పెట్టుకున్నారు వాళ్ళు, వాళ్ళ సంతతి వాళ్ళు, ఆ పుస్తకాలు చదివే వాళ్ళందరూ కూడా. ఆయనకి ఆ రామరాయ గారికి ఎన్న పేరు తెలుసో ఇప్పుడు, అపరశంకరులు అన్నారు. శంకరావతారమే ఇట్లా వచ్చింది అని చెప్పి చెప్తున్నారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే సందేహాలు కొల్లలు. పూజ్య స్వామీజీ అంటుంటారు, చాలామంది వేదాంతం వింటూ ఉంటారు, వేదాంతం చెప్పేవాళ్ళు రకరకాల మంది ఉన్నారు. విశిష్టాద్వైతము వేదాంతమే, ద్వైతము వేదాంతమే, అద్వైతము వేదాంతమే. అక్కడ వింటారు, ఇక్కడ వింటారు, అన్ని చోట్ల వింటారు. వాళ్ళకి ఏది సరైనదని తెలియదు, అన్నీ సరిగానే ఉంటాయి వాళ్ళకి. ఓబిటిక్ హై, ఏబిటిక్ హై అంటారు. అది బాగానే ఉంది కదండి, ఇది బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి అన్నారు. ఎట్లా ఉంటుందంటే ఒక లెక్కల టీచర్ కనుక ఇద్దరు పిల్లలు ఆన్సర్ రాస్తే వాడు చేసింది కరెక్టే, వీడు చేసింది కరెక్టే, రెండు ఆన్సర్లకి చాలా తేడా ఉందండి. అయినా కూడా లెక్కల టీచర్ చెప్పింది నువ్వు కరెక్టే వాడు కరెక్టే, ఇద్దరికి మార్కులు ఇస్తానంటే ఎట్లా ఉంటుంది? అలా ఉంటుంది. ఈ జనాలు ఓబిటిక్ హై ఏబిటిక్ హై అంటే లెక్కకు ఆన్సర్ తెలియలేదని టీచర్కి అర్థం, అంతే కదా. ఏమండి ఒక లెక్కకు ఒకటే ఆన్సర్ కదా ఉంటుంది, రెండు ఉంటాయా? ఒకటే ఆన్సర్, రెండు కరెక్ట్ ఎట్లవుతాయండి? ద్వైతం కరెక్ట్ అయితే అద్వైతం తప్పు అవ్వాలి, అద్వైతం కరెక్ట్ అయితే రైట్ అయితే విశిష్టాద్వైతం తప్పు అవ్వాలి, లేదా ద్వైతం తప్పు అవ్వాలి. విశిష్టాద్వైతం కనుక సరి అయినదైతే అద్వైతం తప్పు అవుతుంది, ద్వైతం తప్పు అవుతుంది. ఏదో ఒకటే కరెక్ట్ అవ్వాలి కదా, ఏదో ఒకటే సరి అయినది అవ్వాలి కదా, మూడు సరి అయినవి అవ్వడానికి వీల్లేదు కదా. ఇప్పుడు మనం ద్వైతమా, విశిష్టాద్వైతమా, అద్వైతమా? అసలు అది ఏమిటండి, అవి ఏమి తెలియవు కదా మాకన్నారు. మీకు తెలియవు, మీలో ప్రశ్నలు సమస్యలు ఉత్పాదన చేసి నేను ఉత్పత్తి చేసి వాటికి సమాధానం తెలుసుకోవాలి. ఏది సరి అయినది తెలుసుకోవాలి అంటే శాస్త్రం విన్నదాన్ని మరల 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 మననం చేయాలి, మనం ఆలోచించాలి. కనుక నేను అహం బ్రహ్మ అస్మి అనే జ్ఞానం వచ్చే వరకు మనిషికి దుఃఖం అనేది పోదు. ఆ పరమాత్ముడు స్వామి అండి, నేను ఆసామిని, ఆయన స్వామి, నేను దాసుణ్ణి. అది ఎంతవరకు అంటే నువ్వు భక్తుడిగా పూజ చేసుకుంటూ చిత్తశుద్ధి వచ్చే వరకే, కానీ పరిపూర్ణమైనటువంటి నీలో దుఃఖాన్ని పోగొట్టి పరిపూర్ణమైనటువంటి శాంతిని ఇవ్వదు ద్వైత జ్ఞానం. అందుకని ద్వైతంలో ఉన్నవారికి, భక్తులకి త్యాగరాజుల వారు రాశారు, ద్వైతము సుఖమా అద్వైతము సుఖమా అన్నారు కీర్తన. భక్తుడు ద్వైత భక్తుడు రాసుకుంటాడు, దాసోహం అని రాశాడు, గోడ మీద. దాసోహం అన్నారు, అంటే అహం దాసహ అని అర్థం. నేను నీకు దాసుణ్ణి అని రాసుకున్నాడు గోడ మీద. రాసుకుంటే అద్వైతి వచ్చి, దాసోహం ఏమిటి, సోహం అని రాసుకున్నాడు. ఫస్ట్ అద్వైతి రాశాడు సోహం అని, నేను ఆ పరబ్రహ్మని అని రాసుకుంటే ఈ ద్వైత భక్తుడు ఏం చేశాడంటే, సోహమా, నేను ఆ పరమాత్ముడిని ఎట్లవుతానని చెప్పి దా అని రాసుకున్నాడు పక్కన. అక్కడికి వెళ్ళి ఆ సోహం పక్కన దా అని రాశాడు. నెక్స్ట్ డే ఈ అద్వైతి వచ్చి చూస్తే ఈయనకి సోహం 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 అని చెప్పడం అలవాటైపోయి ఆ బ్రహ్మం నేనే అని, దాసోహం చూడంగానే ఎవరిది రాసిందని చెప్పి దా పక్కన ముందు ఇంకొక సకారం రాశాడు. సకారం రాస్తే ఏమైంది, సదా సోహం, అంటే ఎప్పటికీ నేను పరమాత్మని జీవాత్మని కాదు, మేమిద్దరం ఒకటే అన్నాడు. సదా సోహం. ఆ తర్వాత రోజు మళ్ళీ ఎవరు వచ్చారు, ఈ ద్వైతి వచ్చాడు. వచ్చి ఏం రాశాడు, ఇంకొక దా యాడ్ చేశాడు. ఆ సా పక్కన ఇంకొక దకారం రాశాడు. రాస్తే ఏమైంది ఇప్పుడు, దాస దాస దాసోహం అన్నాడు. సోహం సదా సోహం, దాసోహం సదా దాసోహం అన్నారు. ఫస్ట్ సోహం, దాసోహం, సదాసోహం, దాసదాసోహం. ఇంక ఇద్దరు రాసుకుంటూనే కూర్చున్నారు. రాస్తూ ఉంటే ఒకరోజు సాహం, దాసదాసోహం సదా సదాసోహం సదా సదాసోహం అంటే ఆయన దాసదాస దాసోహం అని రాసుకుంటున్నాడు. ఎప్పటికీ ఎండ్ అయ్యేటట్లన్నారు. అదేవిధంగా మననం చేయకపోతే ఈ సంశయాలు పోవు. అందుకని మనన గ్రంథాలని కొన్ని ఉన్నాయి. మనల్ని మననం చేయించి ఏది సరి అయినది, సరి అయినది ఏదో అదే నేర్చుకోవాలి. అందుకని దాన్ని మననం అన్నారు. సంశయ నివృత్త్యర్థం మననం అన్నారు. తర్వాత మూడవ మెట్టు శ్రవణం. మొదటి మెట్టు శ్రవణ యోగ, తర్వాత మనన యోగ, మనన సాధనం అన్నారు. సంశయాలుంటే గురువుగారిని అడగాలి. నేను అడిగే సంశయం ఏమనుకుంటారో ఏమో, అడగవచ్చా లేదా అని అనుకోకూడదు. సంశయాలుంటే అడగాలి, గురువుగారిని అడగాలి. గురువుగారిని అడగకపోతే ఎవరికి తెలుస్తుంది? కొంతకాలం చదివిన తర్వాత మనకు సంశయాలు ఉన్నప్పుడు అవి రాసుకోవాలి. రాసుకొని గురువుగారిని అడగాలి, ఇలా నాకు సంశయం ఉందండి ఈ విషయంలో, దీనికి మనల్ని ఎలా అర్థం చేసుకోవాలి అని చెప్పి అడగాలి. అడిగినప్పుడు గురువుగారు మన సంశయాలను తీరుస్తారు. కొన్ని సంశయాలన్నీ క్లాసులో చదువుతున్నప్పుడే పోతాయి, చదివినా విన్న తర్వాత కూడా పోకుండా మనసులో ఎక్కడో ఉంటే అవి మనం అడిగి సంశయాన్ని తీర్చుకోవాలి. అంతేగాని ఏదో చెప్తూనే ఉన్నారు, నేను వింటూనే ఉన్నాను, పోతూనే ఉన్నది అనుకోకూడదు. ఎలాగైతే సిన్సియర్ విద్యార్థి ఏం చేస్తాడు, సంశయం ఉంటే అడుగుతాడా లేదా టీచర్ని? సిన్సియర్ స్టూడెంట్ సంశయాలు ఉంటే వెంటనే అడగాలి. అందుకని వినేటప్పుడు నోట్ చేసుకొని అక్కడ ప్రశ్న మార్క్ పెట్టుకోవాలి, క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. ఇది నాకు అర్థం కాలేదు అని క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంతకాలానికి మళ్ళీ చదివినప్పుడు అర్థం కాకపోతే మళ్ళీ అడగాలి. ఇది మననం యోగ అంటారు. మూడవ మెట్టు ఏమిటంటే నిధిధ్యాసన యోగ. నిధిధ్యాసనం చేయాలి. నిధిధ్యాసనం మూడవ మెట్టు. ఈ జ్ఞాన యోగానికి మూడు మెట్లు. ఆత్మజ్ఞానం పొందాలనే జ్ఞాన యోగం తీసుకున్నప్పుడు దానికి మూడు మెట్లు. మొదటిది శ్రవణ యోగ, రెండు మనన యోగ, మూడు నిధిధ్యాసన యోగ. నిధిధ్యాసనం అంటే ఇంగ్లీష్లో వేదాంతిక్ మెడిటేషన్ అంటారు, కాంటెంప్లేషన్ అంటారు. ఎసిమిలేషన్ కోసం అన్నమాట. విన్నదాన్ని జీర్ణించుకోవాలి. జీర్ణించిన ఆహారం శక్తినిస్తుందా, జీర్ణించని ఆహారం శక్తినిస్తుందా? తిన్న తర్వాత జీర్ణించిన ఆహారం కదా శక్తిస్తుంది. అదేవిధంగా మనం జగద్మిథ్య బ్రహ్మ సత్యం అని చెప్పేటప్పుడు ఆ బ్రహ్మ నేనే అని అంటున్నది శాస్త్రం. ఆనందస్వరూపం అంటున్నది నేను దుఃఖస్వరూపుణ్ణి కాదు, నేను ఆనందస్వరూపుణ్ణి, నాకు దుఃఖమే లేదు, జననం లేదు, మరణం లేదు అంటుంది శాస్త్రం. కానీ నాకెక్కడా ఏం కనిపించడం లేదు, ఆ ఛాయలే కనపడటం లేదు అన్నారు. మరణం లేదుట, నాకు దుఃఖమే లేదుట, జననమే లేదుట అని నాకేం తెలియడం లేదే అన్నాడు. విన్నాను కానీ శాస్త్రం నాకేమి ఆ జ్ఞాన ఫలం కనపట్టలేదన్నారు. ఎందుకనంటే విన్నదాన్ని నువ్వు జీర్ణించుకోలేదు అని అర్థం. అది ఒక ఇన్ఫర్మేషన్గానే ఉన్నది కానీ నీకు ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురాలేదు అన్నారు. ఎలాగైతే పాలల్లో పంచదార వేస్తూనే ఉన్నాడు, ఈ యొక్క స్పూన్ వేశాడు తాగి చూస్తాడు తీయగా లేదు, మళ్ళీ ఇంకొక స్పూన్ వేశాడు తాగి చూస్తే తీయగా లేదు. ఎన్ని స్పూన్లు వేస్తావారంటే 4-5 స్పూన్లు వేశాడు. ఏమిటి ఎంత పంచదార వేసినా స్వీట్గా లేదు అంటాడే కానీ ఎందుకు లేదు స్వీట్గా అని ఆలోచించాడా? ఒక స్పూన్ వేసినప్పుడు ఏం చేయాలి? కలపాలి, ఆ స్పూన్ పెట్టి కలపాలి. కలిపినప్పుడు ఏమవుతుందంటే ఆ పంచదార పాలలో కలిసి ఆ యొక్క మధుర తీపిని ఇస్తుంది. అంతేగాని పంచదార వేసుకుంటూ కూర్చుంటే ఎన్నిసార్లు వేసినా డబ్బా పోసినా కూడా తప్పగానే ఉంటుంది కదా. అదేవిధంగా ఎక్కడ విన్నాను, ఇంకొక దగ్గరికి వెళ్ళి అక్కడ విని ఇక్కడ విని ఎంతోమంది దగ్గరికి విని ఆ పుస్తకం చదివి ఈ పుస్తకం చదివి ఎన్ని చేసినా కూడా ఒక్కసారి కూర్చొని నిధిధ్యాసనం చేసావా? ఎప్పుడన్నా అడిగావా నీకు నువ్వు నేను ఎవరిని, ఈ శరీరం నేను కాదంటోంది శాస్త్రం, మనస్సు నేను కాదంటోంది, బుద్ధిని నేను కాదంటోంది, నాకు జనన మరణాలు లేవంటోంది, ఈ ప్రపంచం అంతా కూడా మిథ్య అంటోంది, నాకు ఎందుకని ఇంకా ఆ జ్ఞానం రావడం లేదు అని చెప్పి విన్నావు కానీ దాన్ని అసిమిలేట్ చేసుకోలేకపోయినావు అంటే నువ్వు కూర్చొని దాన్ని నిధిధ్యాసనం చెయ్యలేదు. మళ్ళీ మళ్ళీ వినాలి. నిధిధ్యాసనం చేయడానికి రకరకాలైనటువంటి సాధనాలు ఉన్నాయి. గురువుగారు చెప్పిన దాన్నే మళ్ళీ తిరిగి తిరిగి చదవడం, నోట్స్ రాసుకోవడం, ఇంటికి వెళ్ళి ఆ పాయింట్స్ అన్నీ రాసుకొని ఏం చెప్పారు ఈరోజు గురువుగారు, అబ్బాయి హోంవర్క్ చేసావురా అని అడుగుతారు మీరు పిల్లల్ని. మిమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు ఇంటి దగ్గర? పిల్లవాడు హోంవర్క్ చేయకపోతే, అమ్మాయి హోంవర్క్ చేయకపోతే హోంవర్క్ చేసావా అని అడుగుతాం మనం. మిమ్మల్ని అడిగేవాళ్ళు ఎవరు లేరు. మీ మనవడు అడుగుతాడా, మీ అబ్బాయి అడుగుతాడా, నాన్నగారా హోంవర్క్ చేశారా తైత్రీ ఉపనిషత్తు అంటాడా అన్నారు కదా. హోంవర్క్ చేయాలి, ఇంటికి వెళ్ళాలి, చదవాలి, నోట్స్లో ముఖ్యమైన పాయింట్లు రాసుకుంటే అవంటే ఏంటి చెప్పారు అసలు, ఏమిటి విషయం, ఎవరండి చదువుతారు ఈ రోజుల్లో, టైం ఎక్కడుందండి, క్లాస్కి రావడానికే కష్టమవుతుంటే ఇంటి దగ్గర హోంవర్క్ పుస్తకమా? అలా చేస్తే ఇన్ఫర్మేషన్ మీకు ఇంకాస్త ఎక్కువ ఉన్న ఇన్ఫర్మేషన్, ఇది ఒక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషనే కానీ జ్ఞానఫలం అనేటువంటిది రాదు. ఏమిటి జ్ఞానఫలం? ఆనందం, శాంతి, నిత్య సుఖం, భయం లేకుండా ఉండడం, ఎటువంటి లిమిటేషన్ లేకుండా ఉండడం, అతృప్తి లేకుండా ఉండడం, దుఃఖం అనేది లేకుండా ఉండడం, ఇవన్నీ వస్తున్నాయా? ఎప్పుడొస్తాయి? విన్నదాన్ని జీర్ణించుకోవాలి, జీర్ణం చేసుకోవాలి. ఇంటర్నలైజేషన్ అంటారు, అసిమిలేషన్ అంటారు, ఇంటర్నలైజ్ చేసుకోవాలి. ఎలా చేయాలి అంటే క్యాసెట్స్ విను. ఏదో మోడర్న్ అంతా వచ్చినాయి కదా సీడీలు క్యాసెట్లు. శంకరాచార్య వారి టైంలో క్యాసెట్లు లేవు, సీడీలు లేవు, పుస్తకాలు లేవు, దీపాలే లేవు. వాళ్ళందరూ మహామేధావులు, పండితులైనారు. మనకు అన్నీ ఉండి పండిత పుత్రాహ సుంఠ అన్నట్టుగా వాళ్ళందరు కష్టపడి పండితులై వాళ్ళన్నీ రాసిచ్చినా కూడా మనం అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నాం మనం. ఎంత శోకించవలసినటువంటి విషయం, శోచనీయం అన్నారు. కనుక ఈ ఉన్నటువంటి టెక్నాలజీని మనం ఉపయోగించుకొని ఆ చెప్పిన దాన్ని మరలా విని సీడీ రూపంలోనో క్యాసెట్ రూపంలోనో, లేకపోతే వద్దనుకుంటే నోట్స్ రాసుకొని నోట్స్ చదువు, నోట్స్ చదువుకోవచ్చు. శ్రవణం, పునఃపునః శ్రవణం చేయడం అన్నారు. రెండవసారి మూడవసారి శ్రవణం చేయాలి, వినాలి వినాలి వినాలి. సీడీలు వినొచ్చు, క్యాసెట్లు వినొచ్చు, రాసుకొని ఉన్న నోట్స్ చదవచ్చు. మనం రాసిన నోట్స్ మనకే అర్థం కాదు, ఏం అక్షరమా ఇది అని చెప్పి అని చదువుకుంటూ చూసుకొని ఇతరులు డిస్కస్ చేసుకోవడం, అదొకటి. ఇంకా ఉన్నాయి రకరకాల మెట్లున్నాయి. తర్వాత మనతో చదివే వాళ్ళతో ఇవాళ ఏం చెప్పారు, నేను క్లాసుకు రాలేదు, స్వామిని ఏం చెప్పారని ఒకసారైనా ఫోన్ చేసి ఎవరన్నా అడిగిన వాళ్ళు ఉన్నారట్లా, స్వామిని ఏం చెప్పారు చెప్పు అని అడగాలి. ఎందుకంటే వచ్చేవారం మళ్ళీ చెప్పేటప్పుడు నాకు కనెక్షన్ ఉండాలి కదా సబ్జెక్టు. అది నిధిధ్యాసనమే. మన ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు వస్తుంటే ఇద్దరు కూర్చొని డిస్కస్ చేసుకోవాలి, ఏం చెప్పారు స్వామిని, నువ్వు ఎలా అర్థం చేసుకున్నావు, నేను ఇలా అర్థం చేసుకున్నాను, ఏమిటి అని డిస్కస్ చేసుకోవడం. అన్యోన్యతత్ ప్రబోధనం అన్నారు. ఇలా చేయడం. ఇది కాకుండా కూర్చొని నిధిధ్యాసనం చేయడం. 6వ అధ్యాయం భగవద్గీత అంతా నిధిధ్యాసనం గురించే. కూర్చొని కాంటెంప్లేట్ చేయాలి. ఏం చెప్పారు ఈరోజు? ఇంతకుముందు కేనోపనిషత్తులో ఏం చెప్పారు? ముండకోపనిషత్తులో ఏం చెప్పారు? విషయం ఏమిటి? నేను ఆత్మ, ఆత్మ ఎలా, నేను ఈ శరీరాన్ని కాదా, నిజంగా ఎందుకు కాదు, ఎలా కాదు అని చెప్పి విచారణ చెయ్యాలి. నిధిధ్యాసనం, దీన్ని సమాధి అభ్యాస రూప నిధిధ్యాసనం అంటారు. కూర్చొని ఒకచోట ప్రతిరోజు వేదాంత చింతనం, ఎలాగైతే ఆ ఆవు తిన్నదాన్ని నోట్లోకి తెచ్చుకొని నెమరు వేస్తుందో చూసారా, అలా మనం కూర్చొని సోమవారం క్లాసును మొత్తం నెమరు వేసుకోవాలన్నమాట. మనస్సులో స్వామిని వారి వాయిస్ అంతా రింగ్ రింగ్ అంటూ ఉండాలి. కూర్చున్నప్పుడు చెప్పిన ప్రతి పదం, సీరియల్స్ రింగ్ అవుతూ ఉంటాయి, క్రికెట్ మ్యాచ్ స్కోర్ రింగ్ అవుతుంది, కానీ వేదాంతర రింగ్ అయితే ఎంత అదృష్టం అన్నారు. రింగ్ రింగ్ అంటూ ఉండాలి. అది నిధిధ్యాసన, కూర్చొని చేయడం. కృష్ణ పరమాత్మ మరొకటి చెప్పారు, పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్. నడుస్తూ కూడా చెయ్యొచ్చు వాకింగ్ నిధిధ్యాసనం, అది అడ్వాన్స్డ్ బ్రహ్మాభ్యాస రూప నిధిధ్యాసనం. అది నువ్వు అంత శక్తి ఉంటే అలాగా కూడా చేయవచ్చు. చూడండి, తిరిగి తిరిగి శ్రవణం చేసినా నిధిధ్యాసనం అవుతుంది, ఇంటికి వెళ్ళి మళ్ళీ నోట్స్ రాసుకొని నోట్స్ చదివినా నిధిధ్యాసనం అవుతుంది, సీడీలు విన్నా క్యాసెట్ విన్నా నిధిధ్యాసనం అవుతుంది. క్లారిటీ వస్తుంది అన్నమాట, మనకు విన్న దాంట్లో క్లారిటీ వస్తుంది, ఫర్దర్ ఫర్దర్ క్లారిటీ. కూర్చొని నిధిధ్యాసనం చేసుకోవడం, లేకపోతే మనం విన్నదాన్ని ఇంకొకరితో పంచుకోవడం, ఎలా ఏమిటి విన్నామనేది షేర్ చేసుకోవడం అన్నమాట. సందేహాలు ఒకళ్ళతో ఒకళ్ళతో కొలీగ్స్తో మాట్లాడుకోవడం, కూర్చొని నిధిధ్యాసనం చేయడం, నడిచేటప్పుడు ఇలా పనిచేసేటప్పుడు కూడా ఆ చింతన అప్పుడప్పుడు తెచ్చుకుంటూ ఉండడం, టు ద సర్ఫేస్, ఇదంతా నిధిధ్యాసనం అంటారండి. ఈ మూడు మెట్లన్నమాట జ్ఞానయోగానికి, మూడు మెట్లు శ్రవణం, మననం, నిధిధ్యాసనం. ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళకి బ్రహ్మానందం కరతలామలకం అన్నారు. వాళ్ళకి ఈజీగా అహం బ్రహ్మాస్మి అని చెప్పగలరు. అంతేగాని జనం చాలామంది వింటారు, మనుష్యాణం సహస్రేషు అన్నారు, విన్నదాన్ని జీర్ణించుకునే వాళ్ళు చాలా అరుదు. అలా జీర్ణించుకోవాలి, జీర్ణించుకున్న దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ రావాలి నా పర్సనాలిటీలో. నేను గనక విన్నదాన్ని నాలో మార్పు తెచ్చింది అంటే ఏమిటి గుర్తు? ఇప్పుడు విన్న శాస్త్రం నాకు జననం లేదు, మరణం లేదు, దుఃఖం లేదు అంటుంది శాస్త్రం. నాకు దుఃఖం ఉన్నది అంటే ఏమిటి అర్థం? నేను జీర్ణించుకోలేదు అని అర్థం. జీర్ణించుకున్న వాడిలో లక్షణాలు ఎలా ఉంటాయి అన్నాడు. దుఃఖేష్ అనుదిగ్న మనాహ, సుఖేష్ విగత స్పృహ అన్నాడు. అతను దుఃఖించడు దేనికి కూడా, ఏదైనా సమయం వచ్చినప్పుడు కోపంలో కానీ ఏదైనా సరే బ్యాలెన్స్గా ఉంటాడు, అనాత్మని అనాత్మగా చూస్తాడు, తను ఆత్మగా వేరుగా సాక్షిగా చూస్తాడు. కనుక మనలో ఎంత విన్నప్పటికీ కూడా మన యొక్క స్వభావం మారదు అంత తేలిగ్గా. ఏమిటా స్వభావం అంటే, నిధిధ్యాసనం ఎందుకు చేయాలంటే విపర్యయ నివృత్త్యర్థం నిధిధ్యాసనం. సంశయ నివృత్త్యర్థం మననం, విపర్యయ నివృత్త్యర్థం నిధిధ్యాసనం. విపర్యయం అంటే ఏమిటి? నేను జీవ అనే భావన, జన్మజన్మలుగా వస్తున్నది, నేను జీవుణ్ణి జీవుణ్ణి, నాకు పాపం ఉన్నది, నేను పాపం చేశాను, ఈ పాపం ఉన్నప్పుడు నేను ఎట్లా బ్రహ్మాన్ని అవుతాను అనేటటువంటి భావనలు, భయం, మరణ భయం, భవిష్యత్తు గురించి భయం, అనేక రకాలైనటువంటి భయాలు ఉన్నాయి మనిషికి. ఎక్కడ ఏ వ్యాధి వస్తుందో అని భయం, కోపం, అశాంతి, ఇట్లాంటివన్నీ కూడా మనకు తెలియకుండానే లోపల ఉంటాయి. ఈర్ష, అసూయ తెలియకుండా మనసులో ఎక్కడో లర్క్ అయి ఉంటాయి అన్నమాట, దాగుకొని ఉంటాయి మనిషిలో. గర్వం, అహంకారం, ఇవన్నీ తెలియకుండానే ఉంటుంది. విద్యాగర్వం వస్తుంది. మన పర్సనాలిటీలో కనుక ట్రాన్స్ఫర్మేషన్ రాకపోతే, వేదాంతం చదివారనుకోండి, వ్యక్తిలో సంస్కారం లేకుండా వేదాంతం చదివితే, అందుకేనే సాధన చతుష్టయ సంపత్తులు ఏం చెప్పాం, క్షమాదమ ఉపరమ తితిక్ష శ్రద్ధ సమాధానం అని చెప్పాం. వినయం కావాలి. సంస్కారం లేని వాడికి విద్య వస్తే అది మహాగర్వాన్ని తెచ్చిపెడుతుంది. కనుక వినయం లేని విద్య అపకారి. విద్యా దదాతి వినయం, వినయాత్ పాత్రతాం, పాత్రత్వాత్ ధనమాప్నోతి, ధనం ధర్మార్థం ధర్మం, ధనం ప్రాణరక్షణార్థం, ధనం ఆహార సంపాదనార్థం, ఆహారం ప్రాణరక్షణార్థం, ప్రాణం ధర్మార్థం, ధర్మం మోక్షార్థం అన్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేశామో చూడండి. కనుక మనిషి ఉత్తమ క్షణకోపశ్యాత్ అన్నాడు. అత్యంతమైనటువంటి కోపం మనిషిలో ఉన్నదనుకోండి, ఆ వ్యక్తికి జీర్ణం కాదు వేదాంతం. మనస్సు ఆందోళనకరంగా ఉన్నదనుకోండి, భవిష్యత్తు గురించి ఒకే భయంగా ఉన్నదని అనుకున్న వాడిక వేదాంతం వంట పట్టదు. మరే నీకేమన్నా వంట పట్టిందా అని అడుగుతారు చూసారా మన వాళ్ళు, విన్నారా ఆ మాట అసలు వంట పట్టిందిరా అంటారు. వంట పట్టడం అంటే ఏమిటి, మనసులోకి ఎక్కిందా అని అర్థం. కనుక మనకి మనసులోకి ఏం ఎక్కుతున్నది అనేది చూసుకోవాలి ముందు. మన ప్రవర్తనలో మార్పు వచ్చినదా లేదా, మన మాట తీరు, మన ప్రవర్తన, మన ఆలోచన తీరు, వీటన్నిటిలో మార్పు వచ్చిందా లేదా చూసుకోవాలి. అందుకోసమే కానీ ఏదో 10 మందికి చెప్పుకోవడం, పాండిత్యం చూపించుకోవడం కోసం కాదు వేదాంతం చదివేది. నాలో దుఃఖం అనేటువంటిది లేశమైనా లేనటువంటి స్థితి కావాలి, ఆనంద స్వరూపంగా నిలవాలి నేను, ఎటువంటి కామ క్రోధాలకి లోనుగా అన్నటువంటి స్థితి రావాలి, రాగద్వేషాలు లేనటువంటి ఈ స్థితి నుంచి దాటగలిగానా లేదా నేను. ఆ రోజే నేను చెప్పగలను ఎస్ వేదాంతం పనిచేసింది అని. అది నిధిధ్యాసనం అండి. ఇలా అయిన తర్వాత నిధిధ్యాసనం ఒక శ్లోకంలో చెప్పారు. ఆ శ్లోకం కష్టాలు వస్తాయి, మనిషిలో మార్పు ఉండదు. కొంతమందికి కాస్త చదివిన తర్వాత కూడా ఏమిటోనండి, వేదాంతం అంతా చదివినా కూడా ఏం మార్పు లేదు, నాకు ఇంకా అట్లాగే ఉంది, ఏ శాంతి సుఖం ఏమి అనిపించడం లేదంటే ప్రయత్నం చేస్తూనే ఉండు, మానకూడదు అన్నారు శాస్త్రాన్ని. కొంతకాలం అయిన తర్వాత అదే గురువుని విని 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 విసుగు పుడుతుంది, అదే చోటికి పోయి కాస్త వెరైటీ ఉండొద్దండి, ఇంకో గురువు దగ్గరికి వెళదాం అనిపించడము, మరొక చోటికి వెళదాం అనిపించడము, ఇలా చేస్తుంది మనస్సు. కనుక ప్రతిదానికి ఈ కోపం అనేటువంటిది ఒక విషయంలో ఒక శ్లోకం చెప్పారు, ఉత్తమ క్షణకోపశ్చాత్. ప్రతి మనిషికి కోపం రాకుండా ఉండదండి, కోపం వచ్చినా కూడా ఉత్తముడికి ఒక క్షణమే ఉంటుందట ఆ కోపం. ఆ శ్లోకం చాలా అద్భుతమైన శ్లోకం, అది వినాలి మనం, తెలుసుకోవాలి. కోపం అస్సలు రాకుండా ఉండదని మనం చెప్పడం లేదు, కోపం వస్తుంది, కానీ ఉత్తముడికి క్షణకోపశ్చాత్ అన్నారు. మధ్యమే ఘటికాద్వయం, మధ్యముడికి కోపం వచ్చినా గంటన్నరసేపు ఉంటుంది, కోపం వచ్చినా కూడా గంటన్నరసేపు ఉంటుంది, పోతుంది, మళ్ళీ మర్చిపోతాడు. ఉత్తమ క్షణకోపశ్చాత్ మధ్యమే ఘటికాద్వయం, పాపిష్టే అహోరాత్రం ఉన్నారు. అధమహ ఉన్నాడు మర్చిపోయిన, ముగ్గురు ఎవరంటే అధమే స్యాత్ అహోరాత్రం అన్నాడు. ఇన్ఫీరియర్ పర్సన్ అధముడికి 24 అవర్స్ ఉంటుందిట కోపం. అహోరాత్రం అంటే అహహ అండ్ రాత్రం, పగలు ఉంటుంది రాత్రి ఉంటుంది, 24 గంటలైనా కానీ కోపం పోదు, ఇంకా పళ్ళు పటపట కొడుకుతూనే ఉంటాడు. ఆ వ్యక్తి మీద కానీ ఆ వస్తువు మీద కానీ కోపం పోదు. అధమే స్యాత్ అహోరాత్రం. ఇంకా ఉన్నాడు ఇంకొక కేటగిరీ 4, పాపిష్టే మరణాంతక అన్నాడు. పాపిష్టుడైన వాడికి మరణించే వరకు ఉంటుందిట. అందుకని మన పెద్దవాళ్ళు చెప్తారు, మరణించిన దాకా కూడా పోకపోతే కోపం ఏమండి, పుట్టిన బుద్ధి పుడకలతో కానీ పోదండి అంటారు. పుట్టిన బుద్ధి, పుట్టినప్పుడు ఉన్నటువంటి బుద్ధి అది పుడకలతోనే పోతుందంటే ఏమిటి, శ్మశానంలోనే పోతుందట అని చెప్పి కొంతమంది నరిష్ చేసుకుంటూ ఉంటారు ఈ చెడ్డ గుణాలన్నింటినీ కూడా. నేను చాలా కోపిష్టినండి, అందుకే ఏదో సర్టిఫికేట్గా గోల్డ్ మెడల్ చెప్పుకున్నట్టు, నేను చాలా కోపిష్టినండి, షార్ట్ టెంపర్ పర్సన్ అండి అన్నారు. చెప్పుకోవటానికి యూ హ్యావ్ టు ఫీల్ షై, నో ఇన్సల్ట్ ఇట్ ఈస్, ఎలా చెప్పుకోకూడదు. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, కొంతమందికి కోపం రాదు కానీ ఎవరైనా కోపపడితే వీళ్ళకి వీడి న్యూనతాభావం, వాళ్ళని వాళ్ళని తక్కువగా చూసుకోవడం, న్యూనతాభావం, సెల్ఫ్ పిటీ అంటారు. దాన్ని మించిన రోగం మరొకటి లేదు. కోపం నెగిటివ్గానే అక్కర్లేదండి, కొన్ని ఏంటంటే న్యూనతాభావం, మనల్ని మనం తక్కువగా చూసుకోవడం. అందరి ముందు నాకేం తెలియదండి, నాకు 30 మార్కులే వస్తాయి, నాకు 50 మార్కులే వస్తాయి, 80 మార్కులు వస్తాయి, కానీ చెప్పుకోవడం ఏంటో తెలుసా, 50 మార్కులే వస్తాయి నాకు, అది ఒక సంతోషం వాళ్ళకి. శాస్త్రం చెప్తుంది ఇట్లాంటి స్ప్లిట్ పర్సనాలిటీ ఉండకూడదు మనిషికి. వాట్ యు ఆర్ టాకింగ్, నువ్వు చెప్పే మాటకి నీ మనసులో ఉన్నదానికి అలైన్మెంట్ ఉండాలి. నువ్వు మాట్లాడే మాట నీ మనసులో మాట, లోపల లోపలేమో నాకు అన్నీ తెలుసు, పైకి మాత్రం నాకేం తెలియదండి, ఎందుకు చెప్పుకోవడం, నాకు కొంచెం తెలుసు అండి, ఏదో లిటిల్ బిట్ అని అంటే పోతుంది కదా. మన మనస్సే మనల్ని మోసం చేస్తూ ఉంటుంది. న్యూనతాభావం, నాకు చాలా భయం అండి, లేకపోతే నాకు చాలా ధైర్యం అండి, నీకు మనసులో ఏది ఉందో అదే మాట్లాడు, కానీ బయటికి ఒకటి మనసులో ఒకటి పెట్టుకోకూడదు. మనస్సేకం వచస్సు ఏకం కర్మణి ఏకం మహాత్మనః అన్నాడు. మనసి అన్యత్ వచసి అన్యత్ కర్మణి అన్యత్ దురాత్మనః అన్నాడు. దురాత్ముడైన వాడికి ఆత్మజ్ఞానం రాదు. మహాత్ముల్ని అనుసరించేవాడికే ఆత్మజ్ఞానం వస్తుంది. నువ్వు మహాత్ముడివి కాలేవు వెంటనే, కానీ మహాత్ముల మార్గాన్ని అనుసరించాలి అన్నారు. అందుకని స్ప్లిట్ పర్సనాలిటీ ఉండకూడదు మనిషిలో. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, మాట్లాడేది ఒకటి, అనుకునేది ఒకటి, ఇలా ఉండకూడదు. అలా లేని వాడికి మాత్రమే, అది కూడా నిధిధ్యాసనమే, ధ్యానం చేసేటప్పుడు నాలో ఉన్న బలహీనతలన్నింటినీ నేను అంచనా వేసుకుంటూ లేదు నాకు ఈ బలహీనత లేదు లేదని చెప్పుకోవాలి. అలా చెప్పుకుంటూ ఇవన్నిటి నుంచి కూడా బయటపడాలి. అందుకనే మెడిటేషన్ అంటే ఏమిటో తెలుసా? అపాయింట్మెంట్ విత్ మైసెల్ఫ్. మెడిటేషన్ అంటే ఏమిటి? నన్ను నేను, నా మనసు నేను సాక్షిగా చూడాలి. నాలో ఉన్న బలహీనతలన్నింటినీ కూడా దాన్ని ప్రతిపక్ష భావనతో మార్చుకోవాలి. భయం ఉంటే ధైర్యాన్ని గురించి ధ్యానం చెయ్యి, కోపం ఉంటే శాంతిని గురించి ధ్యానం చెయ్యి, అసూయ ఉంటే ప్రేమ గురించి ధ్యానం చెయ్యి. అలా ఏదైతే ఉండే దాన్ని ప్రతిపక్ష భావన. అదేవిధంగా రాముల వారు చెప్పారు లక్ష్మణుడికి, లక్ష్మణుడు అత్యంత కోపం, రాముల వారు చెప్పారు కోపాన్ని తగ్గించుకో, శాంతి మీద ధ్యానం చేయినాయన, ప్రతిపక్ష భావన పెంచుకో అన్నాడు. ఇవన్నీ చేయకుండా ఎన్ని ఉపనిషత్తులు చదివినా ఏం ప్రయోజనం ఉండదు. కనుక శాస్త్రంలో అత్యంత ముఖ్యమైనటువంటి నిధ్యాసనం. కనుక నేను అది చదివానండి ఇది చదివానండి అని చెప్తుంటే చిన్మయానందుల వారు చనేవారట, ఐ హ్యావ్ గాన్ త్రూ ఆల్ ఉపనిషత్స్ అని అంటే, నేను రోజు నిద్ర పోయేటప్పుడు తల కింద పెట్టుకునేవాట, అవన్నీ మనసులోకి వచ్చేసినాయి. ఐ హ్యావ్ గాన్ త్రూ ఆల్ ఉపనిషత్ అంటే నేను అన్ని చదివేశాను అన్నాడు. ఆయన అడిగేవారట, హౌ మెనీ ఉపనిషత్స్ గాన్ త్రూ యూ అన్నారు. నేను అన్ని ఉపనిషత్తుల గుండా వెళ్ళానంటే ఏమిటి, అన్నీ చూశాను అన్నాడు. నీలో ఎన్ని ఉపనిషత్తులు వెళ్ళినాయి నాయన నీ లోపలికి అన్నాడు. నువ్వు అన్ని ఉపనిషత్తుల గుండా వెళ్ళావు, నీ లోపలికి ఎన్ని ఉపనిషత్తులు వెళ్ళినాయి అని అడిగేవారట చిన్మయానంద. ఒక్క ఉపనిషత్తు చదివినా, రెండు చదివినా, భగవద్గీత ఒక్కసారి విన్నా, కొన్ని చాప్టర్లు విన్నా, నేను ఎంత జీర్ణించుకున్నాను శాస్త్రం, నేను శాస్త్రం విన్నవాడిలాగా ఉన్నానా, ప్రవర్తిస్తున్నానా, నా జీవితంలో మార్పు వచ్చిందా లేదా అని చూసుకున్నప్పుడు పాలు నీడలాగా కలిసిపోవాలి. జీర్ణించుకోకపోతే ఎట్లా ఉంటుందంటే నూనె నీళ్ళలాగా ఉంటుంది. శాస్త్రానికి శాస్త్రం ఉంటుంది, నా పాటికి నేను ఉంటూనే ఉంటాను, దిగులు చింత ఉంటూనే ఉంటుంది. అటువంటి శిష్యుల వల్ల గురువు గారికి భారమా, భారమే కదా. ఏముందండి, ఆ గురువు దగ్గరికి వెళ్ళి చదివాడు ఏమన్నా ఉంది ఇంట్లో వాళ్ళు, పైగా ఏం మార్పు లేదండి, ఎందుకండి క్లాసుకు పోయి, పైగా అడుగుతారు మిమ్మల్ని, భగవద్గీత క్లాసుకు పోతున్నావుగా, ఉపనిషత్తు క్లాసుకు పోతున్నావుగా, ఏమిటికి అలా మాట్లాడతావు ఇలా మాట్లాడతావు అని అడుగుతారు పైగా మిమ్మల్ని. చాలామందికి గిల్ట్, అందుకని భగవద్గీత మానేస్తారు కూడా రావడం కూడా క్లాస్కి. ఎందుకండి అందరు అడుగుతున్నారండి ఇంట్లో ఏం మార్పు లేదు నీలో అని చెప్పి అంటున్నారని చెప్పి. వస్తుంది ఎప్పటికో మార్పు, కొద్ది రోజులకు వస్తుంది. కనుక నిధిధ్యాసనం చాలా ముఖ్యం జ్ఞానయోగాన్ని. ఇదంతా అయిన తర్వాత ఇప్పుడు అసలు బ్రహ్మని తెలుసుకోవడానికి కోసం ఆత్మజ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానం, ఈ బ్రహ్మజ్ఞానం తెలుసుకోవాలంటే ఉపనిషత్తు చదవాలి. ఉపనిషత్తు అనేటువంటిది మన బ్రహ్మస్వరూపం దగ్గరికి మనల్ని అలా తీసుకెళ్తుంది ఉపనిషత్తు. ఈ ఉపనిషత్తులో 108 ఉపనిషత్తులు ఉన్నాయి, 1008 ఉన్నాయి, 1000 పైన ఉన్నాయి, కానీ మనకు లభ్యమయ్యే ఇప్పుడు 108. ఆ 108లో 10 ఉపనిషత్తులకి శంకరాచార్య వారు భాష్యం రాశారు. అది చెప్పడానికి ముందు ఇంకొక శ్లోకం చెప్తాను. ఏదైనా మనం అంటే సక్సెస్ లేకుండా ఫెయిల్యూర్ అయితే ఫలించకపోతే దాన్ని మళ్ళీ వదిలిపెట్టకూడదు. దానికి ఒక శ్లోకం చెప్తారు ఏమిటంటే, అది యథా కందుక పాతేన ఉత్పతతి ఆర్యన్ పతన్నపి అన్నారు. యథా కందుక పాతేన అన్నారు, ఉత్పతన్ పతన్నపి ఆర్యః అన్నాడు. తథాతు అనార్యః పతతి యథా మృత్పిండ పతనం తథా అన్నారు. ఏం చెప్తోంది ఈ శ్లోకం? యథా కందుక పాతేన, బంతి కనుక కింద పడితే, రబ్బర్ బంతి కింద పడితే ఇట్లా వేసామనుకోండి, ఏం చేస్తుంది అది? పైకి వచ్చేస్తుంది. ఆర్య అంటే మేధావంతుడైన వాడు, తెలివిగలవాడు, ఏదైనా జీవితంలో నష్టపోయినా, ఏదైనా ఫలితాన్ని పొందకపోయినా కూడా నిరాశపడడు. విజయాన్ని పొందకపోతే అపజయాన్ని పొందినప్పుడు నిరాశపడకుండా మళ్ళీ ప్రయత్నం చేస్తాడు. ఆర్య అంటారు వాళ్ళని. పతన్నపి ఉత్పతతి అన్నాడు, మళ్ళీ పైకి లేస్తాడు బంతిలాగా. అనార్య అన్నాడు, తెలివితేటలు లేనివాడు, మూర్ఖుడు, అనార్యుడైన వాడు. పతతి యథా మృత్పిండ పతనం అన్నాడు. మట్టి బంతి గనక కింద వేయండి, పైకి వస్తుందా? అతుక్కుపోతుంది నేలకి. అందుకని మూర్ఖుడైన వాడు, తెలివితేట లేనివాడు, ప్రయత్నంలో అత్యంత ప్రయత్నం చేయాలని లేనివాడు, సోమరితనవాడు, మట్టి పిండల మట్టి బంతి లాంటి వాడు. కనుక మనం కూడా జీవితంలో ఓడిపోవడం అనేటువంటిది ఉండదు, ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉండాలి. దానికి మాండుక్య ఉపనిషత్తులో ఒక కథ చెప్తారు, ఆ కథ ఇంకొకసారి చెప్తాను. ఎలా ఒక పిచ్చుక ప్రయత్నం చేస్తుంది, సముద్రం మొత్తాన్ని ఎండించాలని ప్రయత్నం చేస్తుంది, అది ఒక్కొక్క బొట్టు తెచ్చి బయటికి వేస్తూ ఉంటుంది, సముద్రాన్ని ఖాళీ చేయగలరా? అదొక కథ, ఆ కథ తర్వాత చెప్తాను. అలాగే మనం ప్రయత్నాన్ని ఆపకూడదు, నిరుత్సాహం అనేది ఉండకూడదు. వేదాంతం చదివే వాళ్ళకి, ముముక్షులైన వాళ్ళకి నిరుత్సాహం ఉండనేకూడదు. శ్రేయాంసి బహు విజ్ఞాని అన్నారు. ఒక మంచి పని చేయాలంటే అనేక విఘ్నాలు, ఆటంకాలు వస్తాయి, ఆటంకాలని దాటి రావాలి. అలా వచ్చేవాళ్ళు చాలా కొద్ది మంది. అంతేకాదు, మనకు కొంత తెలివితేటలు, మేధస్సు, విద్య కావాలి, ఆ సునిశ్చితమైనటువంటి మనస్సు కావాలి, మేధస్సు కావాలి. ఇవన్నీ లేనివాడు దుఃఖంలో పడిపోతాడు. కనుక ఉపనిషత్తులు చదివితే ఆ మేధస్సు వస్తుంది. ఆ 108 ఉపనిషత్తుల్లో 10 ఉపనిషత్తులకు మాత్రమే శంకరాచార్య వారు భాష్యం రాశారు. ఈశకేన కఠ ప్రశ్న ముండమాండుక్య తిత్తిరిహి ఐతరేయం చ ఛాందోగ్యం బృహదారణ్యకం తథా. 10 ఉపనిషత్తులు రాశారు వారు, తైత్తిరీయం అనేటువంటిది అందులో వస్తుంది. ఈ 10 ఉపనిషత్తులు ఈ 4 వేదాలకు సంబంధించినటువంటివి, 4 వేదాలలో అంతభాగం. వేదానికి పూర్వభాగమని అంతభాగమని 2 రకాలు, కర్మకాండం, జ్ఞానకాండం. ఇప్పుడు జ్ఞానకాండంలో వేదాంతం ఉపనిషత్తులు చదవాలి. కర్మకాండం వల్ల ఏంటి ప్రయోజనం అంటే చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రత వస్తుంది. పూజలు, జపం, తపం ఇవన్నీ చెయ్యాలి, దైవారాధన, ఇవన్నీ కర్మకాండ కిందకి వస్తాయి. ఇవి చేసినప్పుడు ఈ రిలిజన్ అంటారు దీన్ని వాళ్ళు. కర్మకాండ ఉపాసన చేస్తేనే మనిషికి జ్ఞానకాండకి అర్హత వస్తుంది, జ్ఞాన యోగ్యత వస్తుంది. కనుక ఆత్మజ్ఞానం రావాలి అంటే కర్మకాండ వల్ల రాదు. ఎన్ని కర్మలు చేసినా, ఎన్ని పూజలు చేసినా ఆత్మజ్ఞానం రానే రాదు. నీ మనసు శుభ్రపడుతుంది, మనసు శుద్ధమవుతుంది, మనసు ఏకాగ్రత వస్తుంది. కానీ ఆత్మజ్ఞానం రావాలంటే వేద అంతభాగానికి రావాలి, దీన్ని జ్ఞానకాండం అన్నాం. వేద అంతభాగంలో కూడా ఆ ఉపనిషత్తులు చదవాలి. భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రం, దేనికి? శ్రవణంలో, జ్ఞానకాండంలో శ్రవణం చెయ్యాలి. అలా చేసిన తర్వాత ఆ ఉపనిషత్తులు చదివేటప్పుడు మనకు ఈ బ్రహ్మం నేనే అనే జ్ఞానం వస్తుంది. ఎన్ని ఉపనిషత్తులు చదవాలంటే కనీసం 10, కనీసం. ఇప్పుడు ఎన్ని అయినాయి? ఇది 5వ ఉపనిషత్తు మనం చదివేది. 10 ఉపనిషత్తులు చదవాలి. ఈ 5వ ఉపనిషత్తు మనం చదివేది ఇప్పుడు తైత్రీయ ఉపనిషత్తు, యజుర్వేదానికి సంబంధించినది. యజుర్వేదం 2 రకాలు, కృష్ణ యజుర్వేదమని, శుక్ల యజుర్వేదమని. ఎందుకు ఇలా 2 భాగాలైంది అంటే దీనికి ఒక కథ. తైత్రీయ ఉపనిషత్తు ఎట్లా వచ్చింది, ఈ పేరు ఎలా వచ్చింది అనే దానికి ఒక కథ. వైశంపాయనుడు ఋషి ఆయనకి యాజ్ఞవల్క్యుడు అనే శిష్యుడు ఉన్నాడు. ఆ యాజ్ఞవల్క్యుడు అనే శిష్యుడు చాలా మేధావి, చాలా పాండిత్యం అన్నమాట. అంత గురువుగారు చెప్పింది అట్లాగే అవపోసన పట్టేశాడు. గురువుగారు చెప్పిందంతా కూడా సక్రమంగా సరిగ్గా నేర్చుకొని జీర్ణం చేసుకున్నాడు. అందుకని వైశంపాయనుడి దగ్గర ఉన్న శిష్యుల్లో కొంచెం యాజ్ఞవల్క్యుడు అంటే పెద్ద హై ఒపీనియన్ అన్నమాట. దాంతో కొంచెం గర్వం వచ్చేసింది యాజ్ఞవల్క్యుడికి. ఆ గర్వం వల్ల ఒకరోజు ఏమైంది, ఆ చదువుకున్న సహ విద్యార్థులు ఉంటారు కదా, తోటి విద్యార్థులతో ఈ యాజ్ఞవల్క్యుడు కొంచెం కఠినంగా మాట్లాడాడు, అనుచితంగా మాట్లాడాడు. ఈ విషయం వైశంపాయనుడికి తెలిసింది. వైశంపాయనుడు కోపం వచ్చి, నేను చెప్పిన విద్యనంతా కూడా నువ్వు నాకు తిరిగి ఇచ్చేయమన్నాడు. నువ్వు నేర్చుకున్న విద్యనంతా కూడా నా దగ్గర నాకు తిరిగి ఇచ్చేయి అన్నాడు. ఎందుకంటే నీ ప్రవర్తన బాగలేదు, నువ్వు విద్య అయితే నేర్చుకున్నావు కానీ నీ ప్రవర్తన బాగలేదు, నువ్వు ఒక సహతోటి విద్యార్థిని చాలా బాధ పెట్టావు కనుక మొత్తం ఇచ్చేయమంటే ఎలా ఇస్తాడు, ఏమన్నా డబ్బులు ప్యాకెట్లోంచి తీసి ఇవ్వడానికి, నాకు తెలియదు ఇచ్చేయాల్సిందే అన్నాడు ఆయన. అప్పుడు యాజ్ఞవల్క్యుల వారు మొత్తం కక్కేశాడు, నేర్చుకున్నదంతా కూడా వాంతి చేసుకున్నాడు. వాంతి చేసుకున్నప్పుడు తిన్న ఆహారం అంతా బయటకు వచ్చేసింది. ఆయన వేదం అంతా జీర్ణం చేసుకున్నాడు కదా, యజుర్వేదం మొత్తాన్ని జీర్ణం చేసుకున్నాడు కాబట్టి ఆహారంతో పాటు వేదం కూడా బయటకు వచ్చిందట. ఎందుకంటే ఆహారంలో వేదం మిక్స్ అయి ఉన్నది, కలిసి ఉన్నది. ఆ తోటి విద్యార్థులందరూ చూసి, అయ్యో ఇంత జ్ఞానం, ఈ జ్ఞానం అంతా వృధా అయిపోతున్నదే, ఆయన చదువుకున్నదంతా బయటకు వచ్చేసిందే, ఇంత మేధావి ఇంత తెలుసుకున్నవాడు ఇది వృధా కాకూడదు అని చెప్పి ఆ సహ విద్యార్థులు ఏం చేశారట, పక్షుల రూపంగా మారి ఆ వాంతి చేసుకున్న మొత్తాన్ని తినేశారట. తిత్తిరి అనే పక్షి, ప్యాట్రిడ్జ్ అంటారు దాన్ని, కోయిలలో ఒక రకం. ఆ పక్షిని తిత్తిరి పక్షి లాగా అయిపోయి వాళ్ళు ఆ యాజ్ఞవల్క్యుడు వాంతి చేసుకున్న దాన్ని మొత్తాన్ని స్వీకరించేసి ఆ జ్ఞానాన్ని పొందేసి మనుషులుగా మారిపోయినారు. కనుక తిత్తిరి రూపంలో, పక్షి రూపంలో ఆ యజుర్వేదాన్ని స్వీకరించారు కనుక ఆ విద్యని తైత్తిరీయం అన్నారు. దానివల్ల తైత్తిరీయం అనే పేరు వచ్చింది. ఇది ఒక అభిప్రాయం. రెండవ అభిప్రాయం ఏంటంటే, వైశంపాయనుడి దగ్గర నేర్చుకున్నటువంటి విద్యని యాజ్ఞవల్క్యుడు తన తోటి విద్యార్థులకు నేర్పేవాడట. అంత గొప్పవాడు, వారి గురువుగారి దగ్గర నేర్చుకున్నది తన తోటి విద్యార్థులు ఉన్నారు కదా వాళ్ళకి నేర్పేవాడట. వాళ్ళు తిత్తిరి పక్షుల్లాగా ఆతృతతో, ఆకాంక్షతో, ఆ ఒక కోరికతో నేర్చుకున్నారట. తిత్తిరి పక్షుల్లాగా పక్షి ఏం చేస్తుంది తెలుసా, ఆహారాన్ని తీసుకొని దాన్ని పిల్లకి పెట్టేటప్పుడు అది కొంచెం నవిలి బాగా పెడుతుందట. చూసారా ఎప్పుడన్నా, మనిషి పెట్టాడు అట్లా, పక్షులు పెడతాయి. ఎందుకంటే కఠిన పదార్థాన్ని తీసుకెళ్ళి ఆ చిన్న పిల్లకి పాపం పెట్టదు, అది వాటికి ఏమి మెమ్మల్స్ కావు కదా, అవి పాలు ఇవ్వలేవు కదా పక్షులు. అందుకని కఠిన పదార్థాన్ని వాటిని కొంచెం లోపల నవిలి మెత్తగా చేసి పక్షికి ఇస్తుందట, ఆ పిల్ల పక్షికి. అదేవిధంగా యాజ్ఞవల్క్యుడు తాను జీర్ణించుకున్నటువంటి శాస్త్రాన్ని, అందరూ ఉత్తమ అధికారులు ఉండదు కదా, విద్యార్థులు మేధాసంపన్నులు ఉండరు కదా, ఆ తోటి విద్యార్థులకు నేర్పుతుంటే వాళ్ళందరూ ఆశగా ఆ తిత్తిరి పక్షుల్లాగా విన్నారట. వారు వినడం వల్ల దీనికి తైత్తిరీయం అని పేరు వచ్చినదట. ఇదొక అభిప్రాయం. ఇంకొక అభిప్రాయం ఏంటంటే, కొంతమంది చెప్తారు అలా కాదు, తిత్తిరి అనేటువంటి ఋషి ఈ యజుర్వేదాన్ని బోధించాడట, అందువల్ల దీనికి యజుర్వేదం అని పేరు, తిత్తిరి అనే మహర్షి. అయితే యాజ్ఞవల్క్యుడి కథ మాత్రమే మనకు దీనికి ఆధారం ఎక్కువగా, ఎందుకంటే ఆయన ఆహారం ద్వారా బయటికి కక్కినప్పుడు అందులో కొంత రక్తం కూడా మిళితమై ఉందట, ఆహారం పాటు రక్తం కూడా బయటికి రావడం వల్ల అది నల్లగా ఎర్రగా కలిసి ఉన్నదట. అందుకని కృష్ణ అని పేరు, కృష్ణ యజుర్వేదం. ఆయన కక్కినదంతా కృష్ణ యజుర్వేదం. మరి అంతా విద్యను కక్కేసిన తర్వాత ఆయన అయిపోతున్నాడు, పాండిత్యం లేదప్పుడు, విద్య అంతా పోయింది, ఏం చేయాలి? మళ్ళీ యాజ్ఞవల్కుడు సూర్యభగవానుడి మీద తపస్సు చేసి ఆ సూర్యభగవానుడి యొక్క ప్రసన్నం చేసుకొని ఆయన్ని ఆయన దగ్గర యజుర్వేదం చదివాడు. మళ్ళీ దాన్ని శుక్ల యజుర్వేదం అన్నారు, ఎందుకంటే సూర్యుడు తెల్లగా ఉంటాడు కదా, శుక్లం అంటే తెలుపు, ప్రకాశం. అందువల్ల సూర్యుడి వల్ల నేర్చుకోవడం వల్ల సూర్యగతిని కూడా శుక్లగతి అంటారు చూడండి, అందుకని శుక్ల యజుర్వేదం అని పేరు వచ్చింది. అయితే ఇప్పుడు మనం చదివే ఉపనిషత్తు కృష్ణ యజుర్వేదం. కఠోపనిషత్తు, తైత్రి ఉపనిషత్తు కృష్ణ యజుర్వేదానికి సంబంధించినవి. బృహదారణ్యక ఉపనిషత్తు, ఈశావాస్య ఉపనిషత్తు శుక్ల యజుర్వేదానికి సంబంధించినవి. ఏమైనా కూడా ఆ యాజ్ఞవల్క్యుని వల్లనే ఈ యజుర్వేదం ఇంత గొప్పదిగా, అందులో తైత్రీయం అనేటువంటిది స్వరంతో పాటు లభ్యమవుతోంది. ఎంత కష్టపడుతున్నాం చదవడానికి స్వరం, చూసారా? బృహదారణ్యకానికి ఉంది కానీ స్వరం ఎవరు చదవరు, అంత ప్రసిద్ధి కాదు. ఈశావాస్యానికి స్వరం ఉంది, చదువుతున్నారు చాలామంది. కఠకి కూడా స్వరం దొరకడం లేదు, అన్ని స్వరాలు పోయినాయి, కాలగర్భంలో కలిసిపోయినాయి. ఎవరండి చదివేవాళ్ళు? ఆధునిక విద్యలు వచ్చిన తర్వాత బ్రిటిష్ రాజ్యం రాకముందు బాగానే ఉన్నది, అందరు గురుకులానికి వెళ్ళేవాడు చదివేవాడు. బ్రిటిష్ రాజ్యం వచ్చిన తర్వాత, మెకాలే విద్యా విధానం వచ్చిన తర్వాత గురుకులాలు లేవు, విద్యార్థులు ఇవి చదవడము లేదు. అందువల్ల ఈ యొక్క స్వరం అంతా పోయింది, ఆ పారాయణం చాంటింగ్ అంతా పరంపర పోయడం వల్ల, లేకపోవడం వల్ల ఇంత కష్టపడుతున్నారు మీరు. అదే మనకు చిన్నప్పటి నుంచి గురుకుల విద్య ఉంటే ఇంత కష్టపడేవాళ్ళమా? భగవద్గీత ఒక శ్లోకం చదవగలమని చెప్పండి. ఏం టెస్ట్ పెట్టడల్లా స్వామిని, అందుకని హాయిగా చదువుతున్నాం. టెస్టే పెడితే ఒక శ్లోకం చెప్పు నాయన, ఒక భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పు, మంత్రం చెప్పు, ముండకోపనిషత్తు మంత్రం చెప్పమంటే ఇంకంతే, నెక్స్ట్ ఇదే క్లాస్కి ఎవరు రారు. అందుకని భయపడి మేము కూడా పరీక్షలు పెట్టకుండా నోట్స్ రాస్తే రాయండి, లేకపోతే లేదు నాయన, అసైన్మెంట్సా, పరీక్ష ఏమిటి, టెస్ట్ ఇస్తేనే పెడితే ఎవరండి వస్తారు వేదాంతానికి? అయితే ఇప్పటికీ గురుకులాల్లో ఆశ్రమాల్లో చదివేటప్పుడు వాళ్ళకి టెస్ట్ పెడతారు, ఎందుకంటే బయటికి వెళ్ళి టీచ్ చేయాలి కదా, టీచ్ చేయాలి అంటే కొంచెం టెస్ట్ పెట్టాలి, అందుకని అధిక కాలం చదవాలి. అందుకని నోట్స్ కూడా అడగను, అందుకే చూస్తే మళ్ళీ స్వామిని చూస్తారేమని భయపడతారు స్టూడెంట్స్. అందుకని నిజంగా విద్యార్థులం అయితే ఫిజిక్స్ కెమిస్ట్రీ చదువుకున్నట్టుగానే ఆ జ్ఞానం వచ్చినట్టుగానే ఇది కూడా రావాలి కదా. అందుకని కనీసం విన్నదాన్ని సంశయాలని తీర్చుకుంటూ గురువుగారి దగ్గర నేను శ్రద్ధగా చదువుతున్నాను, నేను ఫలానప్పుడు క్లాస్కి రాలేను, ఇవన్నీ కనీసం మెయింటైన్ చేస్తారంటే అది చేయరు చాలామంది స్టూడెంట్. పోనీ నోట్సు టెస్ట్ తీసి అవతల పెట్టు నాయన, కనీసం ఏమండి ఫలాని రోజు నేను రాలేకపోతున్నాను క్లాస్కి, నేను ఊళ్ళో ఉండడం లేదు అని కనీసం మార్తనే చెప్పాలి కదా, అది కూడా చెప్పరు. తప్పుగా అనుకోకండి, చెప్తున్నా, నేను ఒక గురువు దగ్గరికి వెళ్ళి చదువుతున్నాను అంటే ఎంత బాధ్యతలో ఉండాలి నేను కదా. వార్త ఆయన అడిగారు ఎందుకు రాలేదని అడగడం లేదు కదా, ఫలాని రోజు ఎందుకు రాలేదని అడుగుతున్నారా గురువు గారు అడగడల్లా. అయినా చెప్పడం వల్ల అది నా యొక్క గౌరవాన్ని పెంచుతుంది. ఆయనే అడగరు, 200 మంది 300 మంది శిష్యులు ఉంటే ప్రతి క్లాసు నుంచి వాళ్ళందరూ చెప్తూ ఉంటే ఆయనకేం జ్ఞాపకం ఉంటుందా, ఎవరు వస్తున్నారా ఎవరు రావట్లేదు చూస్తారా? అయినా సరే చెప్పడం నా కర్తవ్యం, అది వినయం, పద్ధతి. నేను కనుక సిన్సియర్ విద్యార్థిని అయితే చెప్పడంలో తప్పే ఉంది, ఏమండి ఫలాని రోజు క్లాసుకు రాలేకపోతున్నానండి, గురువుగారికి ఎంత సంతోషం, పర్వాలేదే కొంచెం అనిపిస్తుంది, చెప్పడం లేదని చెప్పి నేనేం తప్పుగా మిమ్మల్ని ఎంచడం లేదు, చెప్తున్నా. చదివే పద్ధతి, ద కన్సర్న్ అబౌట్ మై స్టడీ అన్నారు. ఏ ఆ విషయం కూడా మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? కమిట్మెంట్, దట్స్ కాల్డ్ కమిట్మెంట్. టీచర్ ఈజ్ నాట్ గోయింగ్ టు లూజ్ ఎనీథింగ్ ఆవిడే నష్టపోరు, గురువుగారు ఏం నష్టపోరు. మనలో ఎంత శ్రద్ధ ఉందని గురువుగారు గ్రహిస్తారు. మనం ప్రశ్నించే ప్రశ్నల వల్ల, మనం వినే పద్ధతి, మనం రాసేటటువంటి నోట్స్ కానీ, మనం చదివే విధానం కానీ, దాన్ని బట్టి మనకెంత శ్రద్ధ ఉందని గురువుగారికి తెలుస్తుంది. మనలో శ్రద్ధ ఉందని తెలిస్తే గురువుగారి లోపల ఉన్నటువంటి విద్య అంతా బయటకు వచ్చేస్తుంది. అలా తెప్పించగలగాలి. బోరింగ్ వేస్తే నీళ్ళు ఎట్లా వస్తాయో, డ్రిల్లింగ్ చేస్తే లోపల ఎక్కడో నీళ్లు ఉంటే బోరింగ్ వేసినప్పుడు బయటకు వస్తున్నాయా లేదా? వివేక చూడమణిలో శంకరాచార్యుల వారు చెప్తారు, గురువులో ఉన్న విద్యని మీరు డ్రిల్ చేయాలిట, ఖనన ఖనిత్రేణ అన్నారు. ఎట్లాగైతే ఖననం చేస్తామో భూమిని నీళ్లు పొందడం కోసం, ఖనిత్రేణ ఒక గడ్డపార తీసుకుని తొలుస్తాం చూసారా, అట్లా గురువుగారి మనసులో ఉన్న విద్యను మొత్తాన్ని కూడా శిష్యుడు బయటికి తెప్పించాలట. ఆ శిష్యుడిని చూస్తే అన్నీ చెప్పాలనిపించాలి గురువుగారికి. వాడి దగ్గర చూస్తేనే మర్చిపోయేటట్టు ఉండకూడదు. వీడికి చెప్పి ఏం ప్రయోజనం అని వీడికి అర్థము కావడం లేదు. గురువుగారు చదువుకున్నదంతా మర్చిపోయేటట్లు చేస్తాడు కొంతమంది శిష్యులు. కొంతమంది శిష్యులు గురువుగారిలో ఉన్నదంతా కూడా తెప్పించి వారిని మరీ మరీ విచారణ చేసి, అమ్మో ఈ శిష్యుడు వచ్చాడంటే అడుగుతాడు ఏదో ఒక ప్రశ్న అని చెప్పి వాడి కోసమైనా తయారైపోవాలి గురువుగారు. అట్లాంటి శిష్యులు కావాలి, నచికేతుడి లాంటి శిష్యులు కావాలి. 100 మంది ఉంటే, 200 మంది ఉంటే, 1000 మంది ఉంటే, ఎంతమంది శిష్యులు ఉంటే ఎవరికేమండి? ఒక్క శిష్యుడు ఉంటే చాలు, బంగారం లాంటి శిష్యుడు అన్నాడు. కేనోపనిషత్తు లాంటి శిష్యుడు, నచికేతుడు లాంటి శిష్యుడు, అర్జునుడు లాంటి శిష్యుడు కావాలి. నేను అటువంటి శిష్యుణ్ణి కావాలి మా గురువుగారికి అని నేను అనుకోవాలి. నేను గనక తీవ్ర ముముక్షువునైతే, నేను మోక్షార్థినైతే, సుఖార్థినైతే, జ్ఞానార్థినైతే, నేను ఉత్తమ శిష్యుణ్ణి కావాలి అన్నాడు. నచికేతుడు డిక్లేర్ చేసుకున్నాడు, బహునామేమి ప్రథమ అన్నాడు. నేను ఉన్న శిష్యులందరిలోకి నేను ఉత్తముడని చెప్పి డిక్లేర్ చేసుకోగలిగినటువంటి ధైర్యం ఉంది నచికేతుడికి. మనకుందా ధైర్యం? మనసులైనా కనీసం బయటికి చెప్పకపోయినా నేను ఉత్తమ శిష్యుణ్ణి, మా గురువుగారి కనుసన్నల్లోనే ఉంటాను ఇప్పుడు నేను. ఏమిటండి ఆత్మవిద్య ఇది? ఊరికే అలా వస్తుందా ఏమిటి? ఊరికే కూర్చున్నా కూడా, ఆ మూలన పోయి కూర్చున్నా కూడా, గురువుగారికి తెలియకుండా వింటున్నా కూడా అలా శాస్త్రం అంత తేలిగ్గా బ్లెస్ చెయ్యదండి. పాపం గురువుగారి పాటికి చెప్తూనే ఉంటారు కంఠశోషం, కానీ చెప్తూనే ఉన్నా కూడా అది వచ్చి మీ శాస్త్రం అనుగ్రహించదండి. శాస్త్ర మాతకు కూడా తెలుసు ఎక్కడ ఎవరిని అనుగ్రహించాలో, ఎప్పుడు అనుగ్రహించాలో, వీడి మనస్సు ఏమిటి, వీడి మనస్తత్వం ఏమిటి, వీడు ఎలా చదువుతున్నాడు, ఏం చేస్తున్నాడు, శాస్త్రానికి తెలియదా? గురువుగారి కళ్ళు కప్పుతామేమో కానీ శాస్త్ర మాత కళ్ళు కప్పలేం కదా మనం. చూడండి, కనుక మన మనస్సే మనకు దర్పణం. ఏమి చదువుతున్నాం, ఎలా చదువుతున్నాం, ఎంత వినయంతో చదువుతున్నాం, ఎంత శ్రద్ధతో చదువుతున్నాం, ఎంత గురుభక్తితో చదువుతున్నాం మనం, ఎంత శాస్త్ర భక్తితో చదువుతున్నాం, ఎంత ఈశ్వర భక్తితో చదువుతున్నాం, ఇవన్నీ ఉంటే వాటి కృప మనకు పరిగెత్తుకుంటూ వస్తుంది. అలా ఉన్నవాడికి ఆత్మకృప కూడా ఉంటుంది అన్నారు. అటువంటి సంస్కారం ఉన్నవాడికి మాత్రమే ఈ తైత్రీయోపనిషత్తు అనుగ్రహిస్తుంది. చదివినంత మాత్రాన అనుగ్రహించదండి. శాస్త్రమాతని నా వైపుకి తిప్పుకోవాలి నేను, నా గురువు అటెన్షన్ అంతా నా వైపుకి తిప్పుకోవాలి. ఊరికే తిప్పుకోగలవా ఏమిటి? శాస్త్రం అడుగుతుంది నీకు ఈ లక్షణాలు ఉన్నాయి, ఆ శిష్యుడికి ఉండవలసిన లక్షణాలు, ఆ లక్షణాలని నేను పూర్తి చేస్తే శాస్త్రము తిరుగుతుంది నా వైపు, గురువుగారు తిరుగుతారు, గురువుగారిలో ఉన్న విద్య మొత్తం నా కోసం వచ్చి తీరుతుంది. అటువంటి శిష్యుణ్ణి కావాలి నేను. అటువంటి శిష్యులు ఉండాలంటే ఎలా చదవాలి, ఎటువంటి సంస్కారం కావాలని చెప్తున్నారు. ఈ శిక్షావల్లి అనేటువంటిది శిక్షాశాస్త్రం అన్నారు. ఒక శిష్యుడు ఎలా చదవాలి, ఒక వేద పారాయణం ఎలా చెయ్యాలి? మొదట చెయ్యాలి అంటే శిష్యుడు ప్రార్థన చేయాలి. ఏమిటా ప్రార్థన? శాంతి మంత్రం తైత్రీయోపనిషత్తే తైత్రీయ ఆరణ్యకం అనేటువంటి 10 అధ్యాయాలు. 10 అధ్యాయాల్లో 6 అధ్యాయాలు కర్మకాండని గురించి మాట్లాడుతుంది. 6 అధ్యాయాలు కర్మకాండ, 7, 8, 9, 10 వేదాంతం. 7వ అధ్యాయం పేరు శిక్షావల్లి అని వస్తుంది. 8 బ్రహ్మానందవల్లి, 9వ అధ్యాయం భృగువల్లి, 10వ అధ్యాయం మహానారాయణ వల్లి. ఆ మహానారాయణ వల్లికి శంకరాచార్యుల వారు భాష్యం రాయలేదు, మరెవరో రాశారు భాష్యం. మనం ఇక్కడ చదివేది శంకరుల వారు రాసినటువంటి భాష్యం. ఆ భాష్యానికి సంబంధించి ఉన్నటువంటి ఈ శిక్షావల్లి, బ్రహ్మానందవల్లి, భృగువల్లి మనం చదువుతాం. ఇప్పుడు మనం శిక్షావళిలో ప్రవేశిస్తున్నాం. ఈ శిక్షావళికి శాంతి పాఠం ఉంటుంది. ఆ శాంతి పాఠం కూడా ఎందుకు చదువుతాం అనేది తర్వాత చెప్తాను. శాంతి పాఠం మాత్రం చదువుదాం ఈరోజు. దాన్ని ఎందుకు చదువుతాం, మీనింగ్ ఏమిటనేది తర్వాత చెప్తాను. శాంతి పాఠం తిరిగి చెప్పండి.
ఓం శన్నో మిత్ర శం వరుణ శన్నో భవత్వర్యమాం శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయుం త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతిః.
అర్థం తర్వాత చెప్తాను.
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.